ఇవన్నీ ఒక ఎత్తు కాగా, ఇదంతా ఒక చరిత్ర, ఇదొక ప్రవాహం. ఈ ప్రవాహంలో వచ్చినటువంటి మరొక పరమాద్భుతమైనటువంటి ముని యోగి ఎవరు అంటే, వారు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని. ముని ఆయనకి బిరుదు. ఆయన కూడా విజయనగరం జిల్లాలో మన త్రైలింగస్వామి వారు హాలియాలో ఎట్లా పుట్టారో వీరు కలువరాయిలో జన్మెత్తారు. అతి విచిత్రం ఏమిటంటే, ప్రపంచం భగవంతుడి సృష్టి ఎట్లా ఉంటుందంటే, ఇంట్రావర్ట్ ఎక్స్ట్రావర్ట్ అవుతాడు, అది వాడి లీల. ఏమీ తెలియని వాడు పరమాద్భుత వాక్చాతుర్యంతో ప్రపంచంలో నడయాడుతాడు, పరమేశ్వరుడి లీల. దేవుడు లేడన్నటువంటి ఒక అగ్నాస్టిక్ వివేక నరేన్ వివేకానందుడు కాగలుగుతాడు. దేశప్రేమి, జర్నలిస్టు, మరొకటి విప్లవవాది, తీవ్రవాది అయినటువంటి అరవిందులు మహాయోగి అవుతాడు. ఇవన్నీ వాళ్ళు కావాలని అనుకోలే, అలా చేస్తాడు భగవంతుడు. ఆయా పరిస్థితులను బట్టి, ఆయా సన్నివేశాలను బట్టి తన శక్తిని ఆ వ్యక్తుల యందు ప్రవేశింపజేసి, అందుకే మనం చెప్తాం కళావతారాలు, అర్చావతారాలు, అంశావతారాలు, ప్రభావావతారాలు, ప్రవేశావతారాలు, అనుప్రవేశావతారాలు, ఆవేశావతారాలు అంటాం. ఆ ఆవేశావతారమే వివేకానందుడు, ఆ ఆవేశావతారమే అరవింద యోగి. దాని మూలమేమిటి మళ్ళీ వెతికినట్లయితే, చిచ్చక్తి స్వరూపిణి యొక్క, జగజ్జనని యొక్క సంకల్పమే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది గనక. కావ్యకంఠ వాసిష్ఠ గణపతి మునికి చిన్నప్పుడు మాటలు రాలే, వాక్కు లేదు, భయపడ్డారు. ఏదన్నా లేకపోతే బాగు చేసుకోవచ్చు, కానీ మాటే లేకపోతే బతికేది ఎట్లా అని తర్వాత కాలంలో మనకు తెలుస్తుంది, మాటలు లేకపోతేనే బతుకు హాయిగా ఉంటుంది అని కదా. కానీ సహజంగా ఒక వైదిక బ్రాహ్మణ కుటుంబంలో, వైదిక అంటే వేదం ఎరిగినటువంటి ద్రావిడ బ్రాహ్మణ కుటుంబంలో ఆయన జన్మ ఎత్తి, మాట లేకుండా ఎట్లా అని అనుకుంటున్నప్పుడు దైవవశాత్తు ఆయనకి మాటలు రావటం, ఆ తర్వాత ఆయన మంత్రద్రష్ట కావటం. అంటే మంత్రాన్ని దర్శించటం అంటే మంత్రాలలో ఉన్న బీజాక్షరాల వెనక ఉన్నటువంటి అధిష్టాన పరదైవత్వం యొక్క తత్వాన్ని దర్శనం చేయటం, వాడు ఋషి అవుతాడు కావటం. సంస్కృతము, వాంగ్మయము ఆయన వెనక పరిగెత్తుకుంటూ రావటం. ఆయన ఏనాడు ఏ పదం కోసం కానీ, ఒక భావం కోసం కానీ తడువుకున్నటువంటి సందర్భం కావ్యకంఠుల జీవితంలో లేదు. వారు కూడా అరవింద యోగికి సమకాలీనులు. వారి వలె ఈయన కూడా దేశభక్తి. ఈ దేశానికి స్వాతంత్రం రావాలి అంటే ఏం చెయ్యాలి అని ఇంద్రసంఘము అని పేరు పెట్టి, ఇంద్రసంఘాన్ని రేణుకాస్తవం అంటే రేణుకారూపంలో ఉన్నటువంటి జగజ్జనని ఉపాసన చేసి, ఆ సర్వశక్తి యువకుల యందు ప్రవేశించుగాక, ప్రవహించుగాక అని భారతదేశాన్ని తమ ఉపన్యాసాల ద్వారా ఉర్రుతలూగించినటువంటి మహావాంగ్మయ స్వరూపం కావ్యకంఠ గణపతి ముని. మహాతపస్వి, స్వాధ్యాయంలో ఆయన మించినటువంటి దిట్ట ఆయన కాలంలో మరొకడు లేడు. ఎట్లాగూ యోగుల ప్రస్తావన ఈ మధ్యలో కొన్ని సమకాలీనమైన సందర్భాలు అనుకోవాలి గనక, కావ్యకంఠ గణపతి ముని రమణాశ్రమం నుంచి అరవిందాశ్రమానికి వెళ్ళారు. వారికి ఒక చిన్న ముచ్చట, అరవిందుల వారితో కలిసి ధ్యానంలో కూర్చోవాలి అని ఒక చిన్న ఆలోచన. ఆయనకు అలాంటి ఆలోచనలు ఉండేవి. రమణ మహర్షి పక్కనే కూర్చొని ఫోటో తీసుకోవాలని, అరవిందుల వారితో కూర్చొని ధ్యానంలో ఉండాలని, రెండు నెరవేరినాయి. ధ్యానంకి వెళ్ళారు. వెళ్ళగానే అరవిందుల వారు ది మదర్ని చూపించారు, శ్రీమాతను చూపించి, మీరు వారితో కూర్చొని కాసేపు ధ్యానంలో గడపండి అన్నారు. ది మదర్ అండ్ కావ్యకంఠులు ఇద్దరు కూడా ధ్యానంలో కూర్చున్నారు. ది మదర్ కంటే అతి వేగంగా, అతి శీఘ్రంగా, అత్యంత స్వల్పకాలంలో ధ్యాన అంత్యస్థితికి చేరుకున్నాడు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని. ది మదర్ ఆ ఆల్టిట్యూడ్ నుంచి కిందకి దిగొచ్చి మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి రాగానే గణపతి మునిని అడిగిన ఒక ప్రశ్న, ఓ కోరిక, మీరు అరవిందాశ్రమంలోనే ఉండిపోయినట్లయితే మనం కలిసి ధ్యానం కొనసాగించవచ్చు కదా అని ఒక మాట అడిగారు. అంటే అంత ఆనందపడింది ఆమె. కావ్యకంఠులు అన్నారు, మీరు ఇక్కడ చేస్తున్న పని నేను ఇంకో చోట చేస్తున్నాను, రెండు శక్తులు ఒకచోట అవసరం లేదు. ఎపిసెంటర్స్ అన్నింటినీ కూడా మనం బలవత్తరం చేద్దాం. శక్తిహీనమైనటువంటి క్షేత్రాలలో మనం కూర్చొని అతి శక్తివంతమైనటువంటి క్షేత్రాలని మనవిగా చేసుకుని ఆ భూమికలో నుంచి భారతీయమైనటువంటి తత్వాన్ని నిలబెడుతూ విదేశీ పాలన నుంచి దేశాన్ని మనం రక్షించుకుందాము అని ఒక మాట అన్నప్పుడు ఆమె సగౌరవంగా సాదరంగా అంగీకరించి ఇదే కరెక్ట్, ఇట్లాగే చేయాలి, అందరం ఒకే చోట గుమిగూడి శక్తి క్షేత్రం అంతా సెంటర్ చేసే కంటే ఎపిసెంటర్స్ అక్కడక్కడక్కడ ఈ భావబీజాలన్నీ నాటుతూ భారతదేశాన్ని అంగాంగీ భావంతో ఉన్నటువంటి దాన్ని, సర్వాంగీణమైనటువంటి భరతమాత యొక్క దేహాన్ని ప్రతి అణువుని శక్తి క్షేత్రం చేయాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చారు. అందుకే యోగ ప్రవాహం అనేటువంటి ఈ విచారణ ఈ సమయంలో చాలా చాలా అవసరం. అందుకే సత్యసాయి భగవానుడి యొక్క దివ్య సంకల్పం కారణంగా ఇది ఈ క్షణాన జరగటం అత్యుత్తమమైనటువంటి స్థాయి. అయితే కావ్యకంఠులు ఇంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ కూడా వారు వేలూరు అనేటువంటి ఒక ఊరు, ఇవాళ వేలూరు హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ఫేమస్, అట్లా గుర్తుపెట్టుకోవాలి, చిత్తూరు దగ్గర అక్కడికి వెళ్ళారు. హంఫ్రీస్ అనేటువంటి ఒక మహమ్మదీయుడిని కలిశారు. ఆ హంఫ్రీస్ సిద్ధపురుషుడు, రేపేం జరుగుతుందో చెప్పగలిగేవారు ఆయన. ఆయన ఓ రోజున చిన్న బొమ్మ గీసుకున్నారు, ఏదో బొమ్మ ఓ పుస్తకంలో. ఏ బొమ్మ గీసుకున్నారో ఆ బొమ్మ రాత్రి కల్లోకి వచ్చింది. తర్వాత రిఫరెన్స్ చేస్తే అది రమణులుగా వారికి అర్థమైంది. కావ్యకంఠులు వారిని కలిసినప్పుడు ఓ ప్రశ్న వేశారు, తీవ్రమైనటువంటి తపస్సు చేసిన, తీవ్రమైన అధ్యయనం చేసిన, వాంగ్మయ మథనం చేసిన, మంత్ర దర్శనం చేసిన నాకు చిత్తశాంతి దొరకటం లేదు, ఏం చేయాలి, ఇంకా ఎక్కడో మనస్సు మలగకుండా ఉంది, అది ప్రాపంచికమైనటువంటి యాతనలు కలిగిస్తూ ఉన్నది, దీనికి మార్గం ఏమిటి అని ఈయన అడిగారు. అప్పుడు హంఫ్రీస్ చెప్పారు, అరుణాచలానికి వెళ్ళండి, అక్కడ బ్రాహ్మణస్వామి లేదా మౌనస్వామి అనేటువంటి పేరుతో ఒకరున్నారు, ఆ యువకుణ్ణి కలవండి అన్నప్పుడు ఈయన వెళ్ళారు. అరుణాచలం మీద రమణులు ఒక రాయి మీద కూర్చొనున్నారు కౌపీనం ధరించి. ఇంకా అప్పటికి ఆయన మాటలు మాట్లాడి సుమారుగా 9 సంవత్సరాలు అయిపోయింది, కంఠనాళాలన్నీ పూడుకొని ఉన్నాయి, మాట మాట్లాడాలి అంటే స్వరం బయటికి రావటం లేదు, అది వారి పరిస్థితి. కావ్యకంఠులు చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరించి వారి సన్నిధికి చేరి ఒక మాట అడిగారు, భగవాన్ 14 సంవత్సరాల తీవ్రమైన తపస్సు చేశాను, మంత్రద్రష్టనైనాను, వాంగ్మయాన్ని ఎరిగాను, సకల కళల సకల శాస్త్రాల సారం నేను కైవసం చేసుకున్నాను, సంస్కృత భాష నా వెనక పరిగెత్తుకుని వస్తున్నది, ఏం చెప్పాలన్నా ఆశువుగా మహాప్రవాహమై వస్తున్నది, ఇదంతా బాగానే ఉంది కానీ నాకు చిత్తశాంతి లేదు, మీరు అనుగ్రహించాలి అని అడిగారు. చిత్తశాంతి గురించి రమణులు సమాధానం ఇవ్వలేదు, వారు మౌనం వహించారు. వీరు మళ్ళీ రెండోసారి అడగకుండా, ఇంతకీ నేను ఇంతకాలము చేసింది తపస్సేనా, ఇంతకీ తపస్సు అంటే ఏమిటి చెప్పమని అడిగారు. చూడండి, అప్పుడు కంఠనాళాలు సవరించుకుంటూ భగవాన్ రమణులు నెమ్మది నెమ్మదిగా మాటలన్నీ కూడబలుక్కుంటూ కొన్ని ఏళ్ల తర్వాత కావ్యకంఠులను చూస్తూ ఒక మాట అన్నారు, నేను అన్నటువంటి ఈ ప్రథమ తలపు, ద వెరీ ఫస్ట్ థాట్, ఆరిజిన్ ఆఫ్ థాట్ అంటాం, అది ఎక్కడ పుట్టిందో గమనించుకుంటూ దాని వెంట ప్రయాణం చేయగా చేయగా ఆ నేను ఎక్కడ ముగుస్తున్నదో గమనించగలిగినట్లయితే దాని పేరు తపస్సు అన్నారు. శబ్దమైనా అంతే, శబ్దం ఒకచోట పుడుతుంది, ఒకచోట పుట్టకపోతే అది నానాధ్వనులవుతుంది, అన్ని చోట్ల పుట్టిందనుకోండి, ఇక్కడ పుడుతున్న శబ్దమే పరివ్యాప్తమైనట్లుగా ఆ నేను అన్నటువంటిది ఒక హృదయంలో నుంచి బయటకు వస్తున్నప్పుడు అది ఆత్మగా, అఖండంగా, సర్వవ్యాపిగా సమస్త ప్రపంచాన్ని ఆవరించినప్పుడు మళ్ళీ ఆ శబ్దం ఎక్కడ మలగుతున్నది, మళ్ళీ ఎక్కడ ముగుస్తున్నది అంటే అది ఎక్కడ ప్రారంభమైందో అది అక్కడికే ముగుస్తున్నది. ఈ అంటున్నటువంటి ఈ శబ్దమంతా హాలంతా వెళ్ళినా మళ్ళీ మాట ఒక పదం లోపల నుంచి వచ్చేప్పటికీ అది ఎక్కడికి వెళుతున్నదంటే మళ్ళీ ఇక్కడికే వస్తున్నది. ఇది ఆత్మతత్వం. ఆనందపడ్డారు కావ్యకంఠులు, పరిష్కారం దొరికింది ఆయనకి. నేను తపస్సు చేస్తున్నాను, నేను పాడుతున్నాను, నేను అంటున్నాను, నేను కంటున్నాను, నేను చూస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అన్న భావనలన్నీ దేహపరమైనటువంటివే. అసలు నేను మాత్రం ఇవేమీ అనటం లేదు. నువ్వు అను అనకపో సాక్షీభూతంగా నీ లోపలున్నది. ఆ అసలు నేనుని నేను పట్టుకోవాలి అంటే నేను చేసిన ఈ తపస్సుకి అర్థం ఇదా అనుకుంటూ మరొక చిన్న సందేహం, నా తపస్సు ఫలించింది అనటానికి నాకు గుర్తు ఎట్లాగో చెప్పమని అడిగాడు. అడుగుతారుగా, పరీక్ష బాగా రాశావా అన్నప్పుడు బ్రహ్మాండంగా రాశాను అంటాడు పిల్లవాడు. నేను బాగా రాయలేదనేవాడు ఎవడు లేడు. వివేకి అయినటువంటి తల్లిదండ్రులు ఏమంటారంటే, సరే రిజల్ట్స్ రాని అప్పుడు చూద్దాం, అదే చూస్తుందిగా అంటాం కదా. కాబట్టి తపస్సు ఫలించటం ఎట్లా, ఆ కిటుకు కావాలనుకున్నారు ఆయన. భగవాన్ చెప్పారు, తపస్సు చేయటానికి ముందు నీవు ఈ ప్రపంచంలో ఉంటావు, తపస్సు ఫలించిన తర్వాత ఈ ప్రపంచం నీ లోపల ఉంటుంది. నీకంటే ఈ ప్రపంచం భిన్నం కాదని, అభిన్నంగా, అద్వయంగా, అద్వైతంగా, ఇన్సపరబుల్గా నీకంటే భిన్నం కాకుండా ఉన్నది గనక ఆ ఏకాత్మ భావన, ఏకైక స్థితి ఏదైతే ఉన్నదో దానిని అధ్యాత్మ భావనగా భావన చేయమన్నారు. మౌనం వహించారు. ఎదురుగా ఉన్నటువంటి కావ్యకంఠులు మహాయోగి, మంత్రద్రష్ట అంటే యోగస్థితిని పొందినటువంటి వాడు. ఆయన నుంచొనున్నారు, దక్షిణం దిక్కుగా 6 సార్లు తేజోమయమైనటువంటి కాంతిపుంజాలు వచ్చి రమణ మహర్షి యొక్క ఆజ్ఞాచక్రాన్ని తాకుతున్నాయి. ఆజ్ఞాచక్రం అంటే మనం విభూతి, కుంకుమ పెట్టుకునేటువంటి కనుబొమల మధ్య ఉన్నటువంటి స్థానం, అది త్రికూట స్థానం. ఆ త్రికూట స్థానాన్ని 6 సార్లు వరుసగా వచ్చి తగలగానే వీరు ఆనందపడిపోయి ఏమన్నారంటే, అవును మీరు స్కందుల అని అడిగారు. మనకి వెంటనే మనిషిని దేవుణ్ణి చేసేయటం మనకి ఇష్టం, అది మనకు ఆనందం. ఈయన రాముడే అన్నాం అనుకోండి, అది మనకు ఆనందం. అవునో కాదో కానీ మనకు అలా అనిపిస్తుంది. కావ్యకంఠలకు కూడా జరిగినటువంటి విషయం అదే. మీరు స్కందుల అంటే సుబ్రహ్మణ్య స్వామి కదా అని అడిగారు. భగవాన్ పూర్ణమైనటువంటి తత్వ విధానంలో ఒక ఎదురు ప్రశ్న వేశారు, ఓ ఎదురు సమాధానం ఇచ్చారు. నేను ఎవరో తెలుసుకున్నందువలన మీకేం లాభం లేదు. మీరు ఎవరో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీ తపస్సుని ఇప్పుడు ప్రారంభించండి. అంటే ఇంతకు ముందు చేసిందంతా ప్రిపరేషన్ మాత్రమే. స్వాధ్యాయం కానీ, సద్గోష్ఠి కానీ, సత్సంగం కానీ, సత్సాంగత్యం కానీ, సమ్యక్ సంకీర్తన కానీ, యోగ భూమికలో నిలకడ చెందటానికి అయినటువంటి లయయోగం కానీ, హఠయోగం కానీ, ఉన్మనీయోగం కానీ, మనోన్మనీయోగం కానీ, అమనస్క ముద్ర కానీ, ఏదైనా సరే ఇవన్నీ కూడా ప్రిపరేషన్. దేనికి? మనల్ని మనం ఎరగటానికి. మనల్ని మనం ఎరగనంత వరకు ప్రపంచం యొక్క శక్తి మనకు అవసరం అవుతుంది. మనల్ని మనం ఎరిగిన తర్వాత మన శక్తి ఈ ప్రపంచానికి అవసరం అవుతుంది. అది యోగశక్తి. ఈ యోగశక్తి వలననే ఈ సమాధానం వినగానే కావ్యకంఠులు ఒక్కసారి ఆనందపడిపోయినారు. అప్పటిదాకా ఆయన మౌనస్వామి, ఆయన బ్రాహ్మణస్వామి, ఆయన వెంకట్రామన్, ఆయన పేర్లు అవి, అలా పిలిచింది లోకం. అప్పుడు ఆ యోగశక్తి చేత కావ్యకంఠులు వెంకట్రామన్కి ఓ పేరు పెట్టారు, మీరు భగవాన్. ఎందుకనంటే భా అంటే వెలుగు, గా అంటే జ్ఞానం. వెలుగు ద్వారా, లోచూపు ద్వారా, ఆంతరంగికమైనటువంటి స్థితి ద్వారా ఆత్మజ్ఞానాన్ని ఎరిగినటువంటి వారు కనుక మీరు ఆత్మస్వరూపులే, కనుక మీరు భగవాన్. భగవాన్ అనేటువంటి శబ్దానికి దేవుడు అని కాదు, దేవుడు అంటే దేవ అంటే ఆట, దేవుడు అంటే ఆడించేవాడు, మనతో ఆడుకునేవాడు అని. స్వామి కూడా చూడండి, పరమాత్మను ఈ బొమ్మలాటగాడు, తాను జీవుల ఈ రంగస్థానాలను నిలిపి అని ఆడించేవాడిని నేను, ఆడేవాళ్ళు మీరు, ఇదంతా తోలు బొమ్మలాటేనన్నారు భగవాన్ సత్యసాయిబాబా వారు. అంటే ఆడించేవాడు ఒకళ్ళు లేకపోతే ఆట సాగదు, అప్పుడు మనకి దేవుడు అవసరం ఉంది, భగవాన్ అవసరం. భగవాన్ ఎవరు అంటే ఆత్మతత్వవేది అయినటువంటి వాడు, ఆత్మను ఎరిగినవాడు, ఆత్మ తానైనవాడు, ఆత్మగా ఉండి సర్వాత్మల సమత మమత నవత దివ్యత మానవత మాధవత అన్నింటినీ ఏకకాలంలో అనుగ్రహించగలిగినటువంటి పూర్ణ శక్తివంతుడు ఎవరో అతడే భగవాన్. భగవాన్ ఒక్కడే, ఎవడు ఆత్మను ఎరిగాడో వాడే భగవాన్. ఆత్మతత్వ విచారణ గురించి ఎవరు చెప్తున్నాడో వాడు భగవాన్. అంటే ప్రకాశము ఉన్నది, జ్ఞానము ఉన్నది, ఆత్మానుసంధానం ఉన్నది, ఆత్మనిష్ట ఉన్నది, తత్వ విచారణ భూమిక ఉన్నది, వేదిక ఉన్నది, అది నిత్యము తాను పరమాత్మతో ఏర్పరచుకున్నటువంటి దివ్య తత్వానుసంధానంలో నుంచి మొలిచేటువంటి అనేకానేక ఉదాత్త భావనలకి ఆయన మూలమై ఉన్నాడు. ఆ భావనలన్నీ పంచభౌతిక దేహంలో నుంచి పుట్టినవి కావు, సనాతనమైన వైదికమైన ఆర్షమైన భారతీయమైనటువంటి ఒక మహాతత్వంలో నుంచి వెలువడేటువంటి ఆ వెలుగే జ్ఞానంగా, వాంగ్మయంగా, వాక్కుగా, మాటగా, పాటగా, అనేక రీతులలో కళాస్వరూపాన్ని సంతరించుకొని ప్రబుద్ధమానం చేసేటువంటి పరమ ఆధ్యాత్మిక భూమిక కాబట్టి అటువంటి స్థితి మీకున్నది గనక మీరు భగవాన్ అన్నారు. మీరు ఇకపై రమణనామంతో ఈ ప్రపంచంలో మీ సంచారం సాగుతుంది అన్నాడు. అంటే గురువుకి నామకరణం చేసినటువంటి వాడు కావ్యకంఠులు. రమణ అనే దానిలో రెండు మాటలున్నాయి, ఒకటి స్మరణ, రెండవది మరణ. స్మరణ మాత్రముననే పరముక్తి ఫలదా కరుణామృత జలధి అరుణాచలమిది అని కదా. చిదంబరంలో నటరాజ దర్శనం కన్నా, కాశీలో గంగాస్నానం కన్నా, తిరువయ్యూరులో జన్మ ఎత్తటం కన్నా పరమ పవిత్రమైనటువంటి అరుణాచల శివ అనబడేటువంటి ఒక నామాన్ని గనక అంటే పరముక్తి లభిస్తుంది అనేది ఒక ప్రమాణం. ఈ ప్రమాణానికి అనుసరణంగా దానిలో స్మరణ ఉన్నది గనక, మానవుడు జడ చైతన్యాల కలయిక గనక, అంటే జడమైనటువంటి ఈ దేహంలో చైతన్యస్థలి అయినటువంటి ఆత్మ రెండు కూడి ఉన్నాయి గనక, తొలి రోజున చెప్పుకున్నట్లుగా ఇనపెట్టెలో బంగారు నెక్లెస్ ఉన్నట్టుగా, బంగారు నెక్లెస్ లోపల భద్రంగా ఉంది, పైన ఉన్నటువంటి బీరువా మాత్రం శిథిలమైపోతున్నది. బీరువాలు మారుతున్నది, ఆత్మీయం మారటం లేదు, అది అఖండంగా ఉన్నది, అనాహతంగా ఉన్నది, మార్పు ఎరగకుండా ఉన్నది, మార్పుకి లోను కాకుండా ఉన్నది, కానీ జరుగుతున్న ప్రతి మార్పుకి కర్మసాక్షిగా ఉన్నది, అంతఃసాక్షిగా ఉన్నది గనక ఆత్మని ఎరగటమే పూర్ణ విద్య గనక, ఆ విద్యని మరణము అనేటువంటి ఒక పరమాద్భుతమైన మార్పు. యోగేశ్వర కృష్ణుడు ఆయన కంటే ముందు కృతయుగంలో మరణాన్ని గురించినటువంటి విచారణ, మరణమంటే మార్పే, అదేం కాదు, అది ఒక విషాదాంతం కాదు, ఈ గది నుంచి ఆ గదికి వెళ్ళినట్టు, ఈ బట్ట విప్పి ఇంకో బట్ట కట్టుకున్నట్లు, ఈ పాత్ర ముగించి మరొక పాత్రలోకి ప్రవేశించినట్లు మరణం కూడా అంతే. మనం కూడా రోజులో ఎన్నిసార్లు మరణిస్తామో మనకు తెలియదు, స్పృహలేదు. ఆలోచనకి ఆలోచనకి మధ్య ఉన్న విరామకాలమంతా శూన్య మహాస్థితి. ఆలోచన పుట్టి మళ్ళీ మరొక ఆలోచన పుట్టడానికి వ్యవధి తక్కువైతే మనం ఉన్నట్లు, వ్యవధి ఎక్కువైతే మనం లేనట్లు. ఈ మరణం కేవలం దేహం శిథిలం కావటం కాదు, దేహాత్మభావన నశించటమే అసలు సిసలైనటువంటి మరణం. అటువంటి కావ్యకంఠులు వెంకట్రామన్కి రమణ అనేటువంటి పేరు పెట్టారు. దానిలో మరణ ఉన్నది, స్మరణ ఉన్నది. అన్నింటికంటే రమణ అంటే రమయతి ఇతి రామః, రామశబ్దానికి అర్థమేమిటి, రామ అంటుండంగానే ఆనందం కలుగుతుంది.